भद्रं कर्णेभिश्रुणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः।
మూడవ అధ్యాయం మొదటి ఖండం పదవ మంత్రం.
యం యం లోకం మనసా సంవిభాతి విశుద్ధ సత్వః కామయతే యాంశ్చ కామాన్ తం తం లోకం జయతే తాంశ్చ కామాన్ తస్మాదాత్మజ్ఞం యర్చయేద్ భూతి కామః
అంగిరసుల వారు శౌనకునికి అక్షర విద్య గురించి చెప్తున్నారు. అక్షర విద్యనే పరవిద్య, బ్రహ్మ విద్య అని కూడా పిలువబడుతుంది. ఈ పదవ మంత్రంలో చివరగా ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క జ్ఞానిని ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి ఏది కావాలనుకుంటే అది జరుగుతుంది. ఆ జ్ఞాని దగ్గరికి కనుక వెళితే, ఏ కోరికతో అయితే వెళతామో ఆ కోరిక మనకు పూర్తవుతుంది. అంటే ప్రాపంచికమైనటువంటి కోరికలు కోరుకొని వెళ్ళేవాళ్ళు ఉంటారు, నమస్కారం చేయాలని, లేకపోతే మోక్షం కావాలి, నాకు ఆత్మజ్ఞానం కావాలి అనుకుని వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఎలాగైతే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుళ్ళో మనం ఏది కావాలని కోరుకుంటే అది లభిస్తుంది. జ్ఞాని కూడా ఆ పరమాత్ముడితోనే సమానం కాబట్టి, దైవంతో సమానం కాబట్టి, మనం ఏ ఏ ఆలోచనతో సంకల్పంతో ఆ జ్ఞానిని సమీపిస్తామో, ఆ మహాత్ముణ్ణి, బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వ్యక్తిని మనం సమీపిస్తామో, ఆ సంకల్పం మనం బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా మనలో, మన మనసులో ఉన్న కోరిక అది నెరవేరుతుంది. ఎప్పుడు నెరవేరుతుందంటే, ఆ యొక్క జ్ఞానిని పరిపూర్ణమైన శ్రద్ధాభక్తితో పూజించినప్పుడు, సేవ చేసినప్పుడు. ఆ జ్ఞాని మీద మనకు అతి విస్తృతమైనటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి, అప్పుడే ఆ ఫలం కలుగుతుంది మనకు. అది కండిషన్. నేను కూడా వెళ్ళాను జ్ఞాని దగ్గరికి, నాకేం జరగలేదే అన్నాడు. అందరికీ జరగదు. ఎవరికైతే ఆ జ్ఞాని, ఆ మహాత్ముడి మీద భక్తి శ్రద్ధలు ఉంటాయో వాళ్లకు మాత్రమే. అది ముఖ్యం కదా. భక్తి శ్రద్ధ లేని వాళ్ళకి వాళ్ళ కోరికలు నెరవేరవు. అందుకే కొంతమంది చెప్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు అన్ని సమస్యలు తీరిపోయినాయండి అంటాడు. ఏమయ్యా నాకు తీరలేదే, నేను వెళుతున్నాను కదా అంటే, ఇద్దరు వ్యక్తులు ఒకే జ్ఞాని దగ్గరికి వెళ్తారు. మనం వింటున్నాం కదా ప్రపంచంలో ఎంతోమంది చెప్తారు, వారి దగ్గరికి వెళ్ళానండి నాకు సమస్యలన్నీ తీరిపోయినాయి అన్నాడు. వెళ్ళిన వాళ్ళందరికీ సంఖ్య వేల మంది వెళుతున్నారు, అందరికీ తీరుతున్నాయా అన్నారు. అంటే ఏమిటి అర్థం? ఆ మహాత్ముడు ఒక్కడే అయినప్పటికీ వెళ్ళే వాళ్ళందరూ వివిధ మనస్తత్వాలతో వెళతారు. కాబట్టి ఎవరైతే స్వార్థ చింతన లేకుండా నిర్మలమైన మనస్సుతో పరిపూర్ణమైన భక్తితో చిన్న పిల్లలకు ఉండేటువంటి మనస్తత్వం ఉండాలి, శ్రద్ధతో. అనుమానం ఉండకూడదు, ఎటువంటి అనుమానం ఉన్నా కూడా ఫలితం దక్కదు. అంటే ఎంత స్వచ్ఛమైన మనస్సు ఉండాలో చూడండి. అందుకని జ్ఞాన దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మనకు అర్హత ఉండాలి. అందరూ వెళతారు, ఎంతోమంది వెళతారు, కానీ ఆ జ్ఞాని దగ్గర ఉన్నటువంటి ఆ తపస్శక్తి యొక్క ఫలాన్ని నేను ఎలా పొందగలుగుతాను, ఎప్పుడు పొందగలుగుతాను, నాకు అర్హత ఉన్నప్పుడు. ఏమిటి అర్హత అంటే పెద్ద క్వాలిఫికేషన్ ఉండాలా ఏమిటి? ఏమి అర్హత అడుగుతుంది? నువ్వు కోటీశ్వరుడై ఉండాలని అడుగుతుందా శాస్త్రం? లేకపోతే నువ్వు బాగా పండితుడు అయి ఉండాలి, చదువుకొని ఉండాలని అడుగుతుందా శాస్త్రం? లేదే. శాస్త్రం ఏం చెబుతుంది? శ్రద్ధతో భక్తితో వెళ్ళు, ప్రేమతో, ఆప్యాయతతో. అందుకని జ్ఞానిని ఎప్పుడు కూడా నిందించకూడదు అని చెప్తారు మన శాస్త్రాల్లో, ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా. అలా వెళ్ళిన వ్యక్తికి ప్రాపంచిక విషయాలు నీకు తీరాలి, కోరికలు ఇంట్లో మన గృహ విషయం కానీ, పిల్లల విషయం కానీ, ఆరోగ్య విషయం కానీ, ఏదైనా సరే మనసులో అనుకొని వారికి సమీపిస్తే చాలు. ఎందుకంటే ఆ జ్ఞానికి అంత శక్తి ఉంటుంది. ఆయన ఇంకేం అనుకోవక్కర్లేదు, తలుచుకోకర్లేదు, ఆయన యొక్క సమీపంలోనే వారి పరిసరాల్లోనే ఆ ఒక్క శక్తి ఉంటుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. జ్ఞానిని కూడా మామూలు మనిషిగానే చూస్తారు, మనలాగానే ఉన్నాడు కదా, మనలాగానే సాంబార్ ఇడ్లీ తింటున్నాడు కదా అనుకుంటాం మనం. శారీరకంగా ఆ యొక్క ఉపాధి కోసం మనలాగానే తింటున్నప్పటికీ, గాలి పీల్చుకుంటున్నప్పటికీ కూడా మన మన మధ్యనే ఉంటూ మనలాగానే మెరుగుతూ ఉంటారు. కనుక్కోవడం కష్టం. ఆ మనస్సులో, ఆ జ్ఞానంలో, ఆ బుద్ధిలో ఉన్నటువంటి విశేషత అది, అది బయటికి తెలియదు. అందుకని బయట వేషాన్ని చూసి ఎప్పుడు నిర్ణయించవాకు. ఎలా తెలుసుకోగలుగుతావు జ్ఞాని అని అంటే, వారి దగ్గర ఉండి చదువుతూ వారి శుశ్రూష చేస్తూ చాలా కాలంగా తెలుసుకుంటే ఓ మహాజ్ఞాని అని తెలుస్తుంది మనకు. అంతేగాని వేషాన్ని చూసి తెలుసుకోలేము. ఎప్పుడు తెలుసుకోగలుగుతాం? వారు చెప్పే వింటూ ఉంటే వీరు జ్ఞానియా, ఎంత శక్తి సంపన్నులని చెప్పి విషయం మనకు అర్థం అవుతుంది. దానికే చాలా సంవత్సరాలు పడుతుంది, డికేడ్స్, దశాబ్దాలు పడుతుంది. 10 సంవత్సరాలు పట్టచ్చు, 20 సంవత్సరాలు పట్టచ్చు, అసలు జన్మలే తీసుకుంటుందో తెలియదు. అందుకని ఎంతో శ్రద్ధతో చేసేవాళ్ళకి యం లోకం మనసా సంవిభాతి, ఆ జ్ఞాని ఏది కావాలనుకుంటే తనకు అది లభిస్తుంది ఆయనకి. అందుకని విశుద్ధ సత్వ అన్నారు, ప్యూర్ మైండెడ్ వన్ అన్నారు. ఎవరికైతే జ్ఞాన నిష్టలో ఉంటారో వాళ్ళ యొక్క కల్మషం అంతా పోయి క్షీణ దోషులు అవ్వడం వల్ల వాళ్ళు, జ్ఞానికి దోషం అనేటువంటిది ఉండదు, వాళ్ళ దోషాలన్నీ క్షీణించిపోయినాయి కాబట్టి క్షీణ విశుద్ధ సత్వ అంటే దోషాలు క్షీణించిన వాళ్ళు. యం లోకం సంవిభాతి, ఏ లోకాలు అంటే, లోకం సంవిభాతి అంటే కోరుకుంటాడు అని, ఏ లోకాలు, ఇహలోకంలో కానీ, ఇహలోక సుఖాలు కానీ, పరలోక సుఖాలు కానీ. వారికంటూ సుఖాలంటే ఏమిటి? మంచి సంకల్పంతో ప్రజల కోసం ఏదైనా చేయాలనుకున్న సంకల్పమే కదా. వాళ్ళకి ఏ లోకం కావాలంటే ఆ లోకాన్ని వాళ్ళు పొందగలరు. సంవిభాతి మనసా అన్న, మనసు మూలంగానే సంపాదించుకోగలరు వాళ్ళు, అంత శక్తి ఉంటుంది వాళ్ళకి. అండ్ యాన్ కామాన్ కామయతే, ఏ కోరికలు వాళ్ళు పొందాలనుకుంటారో, ఏ విషయాలని కామాని అంటే విషయాలని పొందాలనుకుంటారు. కామయతే జయతే, అవి పొందాలనుకుంటున్న వాడిని మనసులో సంకల్పం చేసుకుంటాడే ఇలా జరిగితే బాగుండు అని అనుకుంటే చాలు, జరిగిపోతుంది వాళ్ళకి. అంత శక్తి వస్తుందన్నాడు మనస్సుకి. అది అందరికీ సాధ్యమే, ప్రతి జ్ఞానికి సాధ్యమే అది. ఎందుకంటే శుద్ధ మనస్సు ఉండడం వల్ల, శుద్ధ మనస్సు ఉండడం వల్లే కదా జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం రావడం వల్ల, ఆ శక్తి వల్ల ఏది కోరుకుంటే అది జరుగుతుంది, దాన్ని పొందుతాడు అని అర్థం. జయతే అంటే పొందుతాడు, కామయతే కోరుకుంటారు, కోరుకున్న తర్వాత దాన్ని పొందుతారు. మనకు కామయతే జయతే అంటే ఈ ప్రాపంచిక సుఖభోగాలే అని అనుకుంటాం, అది కాదు. ఒక ఆశ్రమాన్ని నిర్మించాలనుకుంటారు, ఒక వేదాలని ప్రింట్ చేయాలనుకుంటారు, కామయతే. మన వేదాలన్నిటి గ్రంథాలన్నీ దాన్ని అచ్చు ముద్రణ వేసి ప్రపంచంలోకి ఈ యొక్క జ్ఞానం వ్యాపించాలని కోరుకోవడం కూడా కామమే కదా, దాన్ని జయిస్తారు. అంటే ఏమిటి, ఆ సంకల్పంతో ఆ దేన్నైతే వాళ్ళు కోరుకుంటారో దాన్ని పూర్తి చేసుకుంటారు. అందుకని పుస్తకాలు, వేదాలు ముద్రణ కానీ, వేదాంతానికి సంబంధించిన పుస్తకాలు కానీ, మఠాలు కానీ, ఆశ్రమాలు కానీ, ఏవైనా సరే ఆయా వాళ్ళ కోరికలను వాళ్ళు లోక సంగ్రహం కోసం. అంతేగాని ఆయన 5-స్టార్ హోటల్లో కూర్చోవాలని కోరుకుంటాడు, ఆయన 5-స్టార్ హోటల్కి వెళ్తాడని చెప్పి అట్లా అనుకోకూడదు. వాళ్ళకు వచ్చేవన్నీ సత్సంకల్పాలే వస్తాయి, ఆ సత్సంకల్పాలే పూర్తి చేసుకుంటారు సమాజం కోసం అని. అందుకని మనం వింటే మహాత్ములందరూ కూడా వాళ్ళు ఎంతోమందికి, వాళ్ళకే కాకుండా మిగతా వాళ్ళ కోరికలు కూడా తీరుస్తారు అని అర్థం. జయతే తం తం లోకం, ఆ లోకాల్ని పొందుతాడు తాన్ కామాన్, ఆ విషయానికి సంబంధించినటువంటి విషయాలను పొందుతారు అని అర్థం. ఏదైనా ఆశ్రమం కట్టాలి, 100,000,000,000 రూపాయల్లో ధనం కావాల్సి ఉంటుంది, అంతే సంకల్పం చేసుకున్నాడు లేదా మనుషులు, డబ్బు ఎక్కడి నుంచో వచ్చేస్తుంది. ఈరోజు 1,000 రూపాయలు ఖర్చు ఉంది, అన్నదానం చేయాలనుకున్నారు అనుకోండి, ఎవరో వస్తారు 1,000 రూపాయలు ఇస్తారు అన్నదానం చేయమంటారు, ఎలా జరుగుతుంది అది? జరుగుతుంది అది, ఎందుకంటే సత్య సంకల్పం అంటే సత్య సంధత వాళ్ళకుంది కాబట్టి. సత్యేన లభ్యతే అని చెప్పి చెప్పాం కదా, సత్యమేవ జయతే నానృతం అన్నాం కదా, ఆ సత్యాన్ని పాటించడం వల్ల వాళ్ళు దీన్ని పొందగలుగుతారు. సత్య సంకల్పత్వాత్ అని అర్థం, సత్య సంకల్పం అవడం వల్ల జరుగుతుంది. అందరికి ఎందుకు జరగదండి, అందరికి సత్య సంకల్పం ఎక్కడుంది? అన్ని అసత్య సంకల్పాలే కదా, మంచి సంకల్పం ఎక్కడుందండి? జ్ఞానికి అన్ని మంచి సంకల్పాలే, సత్సంకల్పమే ఉంటుంది. అందరు మంచిని కోరుకుంటాడు, ప్రపంచం మొత్తానికి శ్రేయస్సు జరగాలని కోరుకుంటాడు, అంతటా శాంతి ఉండాలని కోరుకుంటాడు, అందరికీ ఆనందం ఉండాలని కోరుకుంటారు, అందరు కోరుకుంటున్నారు. అట్లా మా ఇంట్లో వాళ్ళందరూ ఆనందంగా ఉండాలండి అంటాడు, వాట్ అబౌట్ యువర్ నేబర్ అన్న, వాళ్ళు ఎట్లన్నా పోనివ్వండి. అందుకని జ్ఞాని సంకల్పంలో మిగతా వాళ్ళ సంకల్పంలో ఎంత తేడా ఉందో చూడండి. అందుకని చీమ, పాము, తేలు ఏది కష్టపడుతున్నా అయ్యో అంటాడు. మనం అంటామా? మామూలు మనిషి అయితే అంటాడా? అనడు కదా. కష్టపడుతుంటే అయ్యో పా, చెట్టు పుట్ట ఎక్కడైనా సరే ఈ ప్రపంచంలో, ఎక్కడ ఈ సృష్టిలో, ఈ జీవరాశుల్లో ఎక్కడ దేనికి బాధ కలుగుతున్నా కూడా తను బాధపడతాడు. అదే మామూలు మనుషులకు అట్లా ఉండదు కదా, అది జ్ఞానికి మామూలు మనిషికి ఉన్నటువంటి తేడా. తస్మాత్, అందుచేత ఆయనకటువంటి శక్తి ఉంది కాబట్టి, భూతి కామహ హీ అర్చయేత్ ఆత్మజ్ఞం. ఆత్మజ్ఞం అంటే ఆత్మజ్ఞానము కలిగినటువంటి వ్యక్తిని, ఆ మహాత్ముని ఆత్మజ్ఞానం అని చెప్పి ఇక్కడ విషయం చూడండి. అందరూ సన్యాసం వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన జ్ఞానులని కాదు, కాషాయం కట్టుకున్నంత మాత్రాన రుద్రాక్షలు వేసుకొని పెద్ద దండ గండం పెంచుకొని, ఆశ్రమం ఉంది, ఈయనకు పెద్ద ఆశ్రమం ఉందండి, చాలామంది శిష్యులు వస్తారు ఆయనకి, అందుకని ఆయన సర్వ ఆత్మజ్ఞం అంటామా ఏమిటి? అందుకని ఎవరు ఆత్మజ్ఞం అని ఎలా తెలుస్తుంది మనకు? చాలా కష్టం తెలుసుకోవాలంటే ముందు చదవాలి, 20 సంవత్సరాలు వాళ్ళ దగ్గర పనిచేయాలి, చదవాలి, వినాలి, తర్వాత తెలుస్తుంది ఆత్మజ్ఞుడా కాదా అని. 20 సంవత్సరాలు అక్కర్లేదు, మనకు సరిగ్గా బుద్ధి ఆలోచన ఉంటే 2 సంవత్సరాల్లోనే తెలిసిపోతుంది, 3 సంవత్సరాల్లోనే. ఇక అంటే మనకే తగరారు ఫస్ట్, మనకేం తెలుస్తుంది. అందుకని మనకు శుద్ధమైన మనస్సు ఉండాలి, కొంచెం ఆలోచన శక్తి ఉండాలి, విచక్షణ శక్తి ఉండాలి. ఉన్నప్పుడు ఓహో ఫలానా చోటుకి వెళ్తున్నాం, ఫలానాది వింటున్నాం, ఓహో ఏదో ఇక్కడ విషయం ఉన్నది అని తెలుసుకోగలుగుతాం. మనకే అంత కలుషితమైన ఉంటే మనసు, మనకు ఎక్కడికి పోయినా మంచిది చెడుగా, చెడుది మంచిగా కనపడుతూ ఉంటుంది కదా. విచక్షణ లేని వాడికి, వివేకం లేని వాడికి ఏం కనపడుతుందండి? మంచిది చెడుగా, చెడుది మంచిగా కనపడుతుంది. అట్లాంటి వ్యక్తికి ఏం లభిస్తుంది, లాభం ఉంటుంది? కాబట్టి చెడును చెడుగా, మంచి మంచిగా చూడగలిగినటువంటి వివేక శక్తి ఉన్నవాడికి మాత్రమే ఏ గురువు ఏమిటి అనేటువంటి విచక్షణ చేయగలుగుతాడు. అంటే ఆ వ్యక్తికి కొంత శుద్ధత ఉండాలి, నియమనిష్టలు ఉండాలి, మంచి మనస్సు కలిగి ఉండాలి, సంస్కారవంతుడై ఉండాలి. కొన్ని గుణాలు ఉంటేనే కదా తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఆత్మజ్ఞం అర్చయేత్, అందుచేత ఆత్మజ్ఞుణ్ణి నువ్వు అర్చించవలసింది అని చెప్పి ఉపనిషత్తు చెప్తోంది. అర్చించవలసింది అంటే వారి యొక్క బాగోగులు, బాగోగులు అంటే వారి క్షేమాన్ని నువ్వు చూసుకోవలసింది అని అర్థం. అర్చయ్యేది అంటే రెయిలే పూలు తీసుకెళ్ళి కాళ్ళ ముందు వేయడమా ఏమిటి? వాళ్ళ యొక్క పరిరక్షణ, వాళ్ళకి కావలసినవి ఏమిటి చూసుకోవడం, వాళ్ళ దగ్గర మనం సేవ చేస్తూ వినడం, అది అర్చయ్యేది అంటే. అందుకని శంకరాచార్య వారు ఏం చెప్పారని చెప్పాను, పాద ప్రక్షాళనం చేయడం కానీ, శుశ్రూష చేయడం కానీ. శుశ్రూష అంటే ఏమిటి? శ్రోతుం ఇచ్చ, వారు చెప్పే మాటలు వినాలి ముఖ్యంగా. జిజ్ఞాస అంటే జ్ఞాతం ఇచ్చ, జిజ్ఞాస ఉండాలి. శ్రోతం ఇచ్చ, వినాలని ఉండాలి. ఏదో ఆమె చూస్తే చాలని నమస్కారం చేస్తాను, నన్ను చూసి నమస్కారం చేస్తే ఏమవుతుంది? ఏదో కొంచెం మనశ్శాంతి కలుగుతుంది అంతేగాని, వెళ్ళాలి, కూర్చోవాలి, వినాలి, నోట్స్ రాయాలి, క్యాసెట్ వినాలి, మళ్ళీ మళ్ళీ వినాలి, అది శుశ్రూష అంటే, రియల్ శుశ్రూష. అందుకని నిజమైన గురువులు ఏం చేస్తారంటే, శుశ్రూష సేవ చేస్తారంటే సేవ అని తర్వాత చేయించుకుంటారు వాళ్ళు. ముందు నువ్వు క్లాసుకి రా, సరిగ్గా వింటే ఈ వ్యక్తి ఈ పని చేయడానికి అర్హుడు అని చెప్పి గురువుకి తెలుస్తుంది. అంతే, ఏమి చదవకుండా గురువు దగ్గరికి వెళ్ళి నీ అసలు ఏమిటి నీ యొక్క ఇదే తెలియకుండా నేను సేవ చేస్తానంటే హౌ గురు కెన్ అలౌ? నేను మాట్లాడేది రియల్ ట్రెడిషనల్ గురువు గురించి చెప్తున్నాను. అందుకని వాళ్ళు ఎప్పుడు శిష్యులకి వెంటనే ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్పరు. చూడాలి వ్యక్తిని, ఓర్పు ఉన్నదా, సహనం ఉన్నదా, అందరితో ప్రేమగా మాట్లాడగలడా, నిష్ఠ ఉన్నదా మనిషికి, ఎటువంటి శ్రద్ధాభక్తి ఉంది. చూసిన తర్వాతనే కదా ఏదైనా పని ఇవ్వగలుగుతారు. ఆ పని ఇచ్చినప్పుడే కదా నువ్వు శుశ్రూష చేయగలుగుతావు. అందుకని గురువు మనకు ఒక పని చెప్పాలంటే కూడా దానికి మనం అర్హత సంపాదించుకోవాలి. అర్హత అంటే ఏంటి? కొంతకాలం మనం వినడం, పని చేయడం, వినడం చేస్తూ ఉంటే ఆహా కొంచెం శాస్త్రం వింటున్నాడు, పర్వాలే కొంచెం అర్థం చేసుకునే శక్తి వస్తున్నది అని చెప్పి గురువుకు కూడా తెలుస్తుంది. అందుకని నిజమైన గురువులు దొరకడమూ కష్టం, నిజమైన శిష్యులు దొరకడమూ కష్టం. ఈ రెండు దొరికిన తర్వాత వాళ్ళు ఆ సక్రమ మార్గంలో వాళ్ళు చేయడం, సమాజానికి సేవ చేయడం కూడా ఇవన్నీ చాలా అంత తేలికైన విషయాలు కాదు. ఎక్కడికి పోయినా జనం ఎక్కడి ప్రతి చోటకి పోతారు చూడండి, ఆశ్రమాలపై అక్కడ అంత గొడవలు గొడవలు సృష్టిస్తారు మనుషులు ఎక్కడికి పోయినా. ఎందుకంటే అజ్ఞానంతో పోతారు, అజ్ఞానంతో పనులు చేస్తారు, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పనిచేయరు. వాళ్ళ అహంకారాన్ని చూపించుకోవడానికో, వాళ్ళ యొక్క స్టేటస్ చూపించుకోవడానికో నేను ఈ స్వామీజీకి శిష్యుడని చెప్పుకోవడానికో వెళతారు. అందువల్ల స్వామీజీకి కష్టమే, తర్వాత వాళ్ళకి వాటి వల్ల ఒకరికొకరికి ఇబ్బందులే. టీచింగ్ లేకపోతే ఎక్కడైనా ఇబ్బందే, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏ సంబంధమైనా దాన్ని దేనికోసం వెళుతున్నామో మనసు అది ఉండాలి ముఖ్యం, మర్చిపోకూడదు అది. టీచింగ్ మెయిన్ థింగ్. ట్రెడిషనల్ పద్ధతి నేను మాట్లాడుతున్నాను, నేను ఇప్పుడు ఉన్న వాళ్ళని గురించి ఎక్కడ ఎవరిని గురించి ఐఎమ్ నాట్ కామెంటింగ్ అపాన్. మన సంప్రదాయం ఎటువంటిది అని చెప్పి గురు పరంపరకు వెళితే, గురుకులాలకు వెళితే 12 సంవత్సరాలు గురువు దగ్గర ఉండి ఆ గురువు గారికి కూడా భిక్ష తీసుకొచ్చి బయటికి వెళ్ళి భిక్షాటనం చేసి ఆ భిక్షంతా తీసుకొచ్చి గురువుకి ఇస్తే ఆ గురువు భోజనం చేసిన తర్వాత మిగిలితే నువ్వు తిను అని అనాలి శిష్యుడు. వారికి ఏం కావాలంటే వారి యొక్క వస్త్రాలన్నీ ఉతికి ఆరవేసి ఒంటి పనంతా చేసి ఇంత సేవ చేసేవాళ్ళు వాళ్ళు, ఇప్పుడు ఎవరండి చేస్తారు? అంటే వాళ్ళు ఎందుకు చేశారంటే ఏదో ఒక విషయాన్ని తెలుసుకోవాలి, గొప్ప విషయాన్ని తెలుసుకోవాలన్నటువంటి లోపల ఆలోచన ఉండబట్టే కదా. అదే కదా అర్చన అంటే, మరి అర్చ ఏతన్నారు. అలా అర్చన చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ జ్ఞానికి ఆనందం కలుగుతుంది, అరే ఇట్లాంటి వ్యక్తికి నేను జ్ఞానం ఇవ్వకుండా ఎట్లా ఉండగలుగుతానని చెప్పి వారికి ఉన్న జ్ఞానాన్ని ఆ యొక్క వాక్ రూపంలో తీసుకొస్తారు. అలా బోధించేవాళ్ళు. వాడికి అర్హత లేకపోతే పాఠంలో కూర్చోబెట్టేవాడు కదా, గొర్రెలు ఆవులను కాసుకురా బర్రెలను కాసుకురా అని చెప్పనేవాడు. ఎందుకంటే వాడి క్లాసులో కూర్చుంటే అర్హత రావడానికే ముందు ఈ పనులని చేయాలి. ఉపమన్యు ఆరుణి ఇవన్నీ వీళ్ళందరూ ఇట్లా పనులు చేసేవాళ్ళు. అందుకని ఇక్కడ అర్చయేత్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆత్మజ్ఞం అర్చయేత్ అనేటువంటిది మన పరంపరగా వస్తున్నటువంటిది. ఎందుకంటే ఆ గురువు యొక్క బేసిక్ నెసెసిటీస్ వీ టేక్ కేర్ ఆఫ్ అన్నట్టు. మనం టేక్ కేర్ చేస్తే చెట్టుకు నీళ్లు పోస్తే ఏమవుతుంది, ఆ చెట్టు మనకు ఫలాలను ఇస్తుంది కదా. చెట్టుకు నీరు పోస్తే ఫలాలను ఇస్తుంది. అదే గురువు కూడా వారికి కావలసినటువంటి ఈ శాస్త్రాన్ని వ్యాపింపజేయడానికి ఎటువంటి అనుకూలమైనటువంటిది మనం చేయగలం, చేయదలుచుకుంటే చేయగలిగితే చేయగలం. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆహా మనకు సంస్కారం పెరుగుతుంది, చిత్తశుద్ధి వస్తుంది, ఆ గురువుకి ఆనందం కలుగుతుంది. దానివల్ల మనకే ఆ బ్రహ్మ విద్య పొందడానికి మనం అర్హులమవుతాం. అంతేగాని ఏదో అన్నట్లుగా వచ్చేవాళ్ళకి ఏదోగానే ఉంటుంది సబ్జెక్టు కూడా. అర్థమైందా? అందుకే నేను చెప్పబోతున్నాను వచ్చే శ్లోకాలు మంత్రాల్లో గురువు అనుగ్రహం వల్లనే జ్ఞానం పొందుతాడు, అంతేగాని మేధాశక్తి వల్ల కాదు అని చెప్పి చెప్పబోతున్నారు. గురువు అనుగ్రహం ఉండాలి, గురువు అనుగ్రహం కలగడానికి. అందుకని ఎందరో మహానుభావులు అన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు మహానుభావులు అంటే ఎంతో గురుభక్తి ఉండి ఆ జ్ఞానాన్ని పొందగలిగిన వాళ్ళు. గురుభక్తి ఎలా వస్తుందంటే ఆ జ్ఞానం మీద మనకు తీవ్రమైన ఆకాంక్ష ఉండాలి. అందుకని ఆత్మజ్ఞం అర్చయేత్ భూతి కామహ అంటే ప్రాస్పరిటీ అంటే ఏదైతే ఈ క్షేమాన్ని కోరుకునేవాడు, ఏ క్షేమం శ్రేయస్సు కానీ ప్రేయస్సు కానీ, మోక్షాన్ని కోరుకునేవాడు కానీ ప్రాపంచికమైనటువంటి కోరికలను కోరుకునేవాడు కానీ ప్రేయస్సు కానీ ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకోవడం, వాళ్ళకి అర్చన చేయాలి అని చెప్పి ఈ మంత్రంతో ఈ యొక్క మొదటి ముండకం అయిపోయింది, మొదటి ఖండం అయిపోయింది మూడవ ముండకంలో. ఇప్పుడు మూడవ ముండకంలోకి మనం ప్రవేశించాలి. తృతీయ ముండకం రెండవ ఖండం అదే చివరి అన్నమాట. ఇప్పుడు ముండకోపనిషత్తులో మూడు ముండకాలు ఉన్నాయి, అంటే మూడు చాప్టర్స్ అని. ముండకం అంటే చాప్టర్ అంటే ముండకం అని చెప్పాము ఇక్కడ. ఆ మూడులో ఒక్కొక్క ముండకంలో రెండు రెండు అధ్యాయాలు, రెండు రెండు ఖండాలు. మొదటి ముండకంలో రెండు ఖండాలు చూసాం, రెండవ ముండకంలో రెండు ఖండాలు చూసాం, రెండు పోర్షన్ అన్నమాట. మూడవ ముండకంలో మొదటిది అయిపోయింది, తర్వాత చివరిది రెండవ ఖండం చూస్తున్నాం అన్నమాట. చూడాలి ఇప్పుడు మనం ఆ మంత్రం, ఫస్ట్ మంత్రం చదువుతాం. సవే సవేతైతత్ పరమం బ్రహ్మధామం యత్ర విశ్వం నిహితం భాతి శుభ్రం ఉపాసతే పురుషం ఏహ్య కామాః తే శుక్రమేతత్ అతివర్తంతి ధీరాః. చాలా ముఖ్యమైనటువంటి మంత్రం. అంగిరసుల వారు శౌనకుడితో చెప్తున్నారు. ఎవరి శౌనకుడు? కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని అడిగాడు ప్రశ్న, గుర్తుందనుకుంటాను. హే గురో, కస్మిన్ను విజ్ఞాతే, దేన్ని తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్లు ఆ విషయాన్ని నాకు చెప్పవండి అని అడిగాడు మొదటి ప్రశ్న. ఒకే ఒక ప్రశ్న, కస్మిన్ను భగవో విజ్ఞాతి సర్వమిదం విజ్ఞాతం భవతి, ఏది తెలుసుకుంటే నాకు అన్నీ తెలుస్తాయో అది చెప్పవలసింది అన్నాడు. అప్పుడు గురువుగారు ఏం చెప్పారు, దే విద్యే వేదితవ్యే పరాచ అపరాచ అన్నారు. అని చెప్పి గురువుగారు ఏమన్నారు, అపరా విద్య అని ఉన్నది, పరా విద్య అని రెండు విద్యలు ఉన్నాయి. అపరా విద్య అయితే ఇది అని చెప్పి వివరంగా చెప్పిన తర్వాత, పరా విద్య అంటే అక్షర బ్రహ్మ విద్య అని, అక్షర విద్య అని చెప్పి ఈ విద్యను కనుక తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే అన్నారు. చెప్తున్నప్పుడు ఈ అక్షరం అంటే ఏమిటి, బ్రహ్మ అంటే ఏమిటి అని వర్ణన చేసి ఆ బ్రహ్మ లక్షణాలన్నీ చెప్తూ, ఆ బ్రహ్మాన్ని పొందాలి అంటే, ఆ అక్షరాన్ని పొందాలి అంటే ఏ ఏ సాధనాలు చేయాలి, ఎటువంటి సాధనాలు చేస్తే ఈ అక్షర బ్రహ్మాన్ని పొందగలవు, పొందితే ఎటువంటి ఫలాన్ని పొందుతావు, అవన్నీ వివరంగా చెప్పారు. అదేవిధంగా ఈ యొక్క రెండవ ఖండంలో కూడా, మూడవ ముండకం రెండవ ఖండంలో కూడా కొన్ని కొన్ని సాధనాలు చెప్తున్నారు. ముండక వ్రతం అనేటువంటిది వస్తుంది. ఎందుకు ఈ ఉపనిషత్తుకి ముండక ఉపనిషత్తుని వచ్చింది అనే విషయం కూడా చెప్తారు. ఇందులో ఏ ఏ సాధనాలు ఉండాలి అన్నారు, ఎటు ఎవరికి జ్ఞానం కలుగుతుంది, ఎవరికి కలగదు, ఆ విషయం కూడా చెప్తున్నారు. ఏ సాధనాల వల్ల కలుగుతుంది, ఏ సాధనాల వల్ల ఈ బ్రహ్మ విద్య కలగదు, వివరంగా చాలా ముఖ్యమైన శ్లోకాలు అన్నమాట. ఈ మంత్రంలో ఏం చెప్తున్నారంటే, యత్ర, రెండవ లైన్లో చూడండి, యత్ర విశ్వం నిహితం భాతి శుభ్రం. యత్ర అంటే ఏ పరబ్రహ్మములో విశ్వం, ఈ సమస్త ప్రపంచం, విష్ణు సహస్రనామం చెప్తాం, విశ్వం విష్ణుర్వ షట్కారో అంటాం. ఏమిటయ్యా విశ్వం అంటే అన్నారు. సమస్త ప్రపంచం, సమస్త ప్రపంచం ఏ బ్రహ్మములోనైతే నిహితం ఉన్నదో, నిహితం అంటే ఉన్నదో, అమర్చబడి ఉన్నదో అని అర్థం. భాతి అంటే భాషించుచున్నదో, ప్రకాశించుచున్నదో, ఏ బ్రహ్మంలో అయితే ఈ సమస్త విశ్వం ప్రకాశించుచున్నదో అన్నాం. మనకు ఘటం ఎగ్జాంపుల్ చెప్తే మీకు గుర్తొస్తుంది, ఏ ఆకాశంలో అయితే ఈ ఘటలన్నీ కూడా, ఈ ముంతలు ఉన్నాయి చూసారా, మట్టి ముంతలు, ఇవన్నీ కూడా ఏ ఆకాశంలో అయితే ఉన్నాయో అన, అన్నీ మట్టి ముంతలే కదా ఇవన్నీ, మట్టి బొమ్మ ఇది, తూటులు తొమ్మిది, తుస్సు మనుట కాయం అన్నారు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. తత్వాలు వచ్చి పాడుతుండేవాళ్ళు వీధి వీధిన, హరిదాసులు వచ్చి తత్వాలు పాడేవాళ్ళు. ఇప్పుడు హరిదాసులు లేరు, తత్వాలు లేవు, ఉన్నాయో ఆంధ్రాలో తెలియలేదు. ఇక్కడ చూడడం కష్టం, మెడ్రాసులో ఇంపాసిబుల్. ఆంధ్రాలో చిన్నప్పుడు ముగ్గు వేస్తూ ఉంటే మార్గణి మాసంలో, సంక్రాంతి ఆ రోజుల్లో, ధనుర్మాసంలో హరిదాసు వచ్చేవాడు, ముగ్గు డబ్బా అక్కడ పెట్టేసి ఇంట్లోకి వెళ్ళి బియ్యం తీసుకొచ్చి వేయాలి, ఈ లోపల పాట పాడుతూ డాన్స్ వేస్తాడు ఆయన. తత్వాలు చెప్పేవాళ్ళు వాళ్ళు, ఆ భాగవతంలో ఉన్నటువంటి లీలలు అన్నీ పాడుతూ ఉండేవాళ్ళు, చక్కగా అలంకరించుకొని నారదుడిలాగా వచ్చేవాళ్ళు అన్నమాట. ఒక దైవ స్వరూపమే అట్లా వచ్చినట్టుగా అనిపించేది, చూడంగానే ఒక ఆనందం. ఇప్పుడు 4 గంటలకే 3 గంటలకే వచ్చేవాడు, అట్లా వీధి వీధిని వీధిని వెళ్ళేవాళ్ళు వాళ్ళు. అందుకని ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇది విషయం, ఎత్ర భాతి భాషించుచున్నదో అంటే ఏమిటి, ఈ బ్రహ్మంలోనే ఈ సమస్త ప్రపంచం ఉన్నది అన్నారు. ఎత్ర విశ్వం నిహితం భాతి శుభ్రం, శుభ్రం అంటే శుభ్రమైనటువంటిది అంటే, మన తెలుగులో కూడా శుభ్రం అంటాం చూసారా, నీట్గా ఉందని అర్థం. ఏమిటండి బ్రహ్మ నీట్గా ఉంటాడా అన్న, ఇక్కడ శుభ్రం అంటే దేని వలన కూడా మలినాన్ని పొందనటువంటి వాడు అని అర్థం. బ్రహ్మం ఏది కూడా ఆ బ్రహ్మాన్ని మలినభూతం చేయలేదు. ఇప్పుడు ఆకాశంలో ఇంత పొల్యూషన్ ఉందండి, ఇదంత పొల్యూషన్ ఉంది, ఈ ఆకాశాన్ని ఏదన్నా పొల్యూట్ చేస్తుందా? ఈ ఎయిర్ అంతా కూడా వాటర్ పొల్యూట్ అవుతుంది, ఈ నీళ్లు పొల్యూట్ అయిపోతున్నాయి, కాలుష్యం అయిపోతున్నాయి, గాలి పొల్యూషన్ అయిపోతుంది, కాలుష్యం అయిపోతుంది, అన్నీ కాలుష్యం అయిపోతాయి. కానీ ఈ ఆకాశాన్ని ఎవరు కాలుష్యం చేయలేరు. అదేవిధంగా ఈ బ్రహ్మాన్ని ఎవరు కలుషితం చేయలేరు. ఈ శరీరంలో ఉన్నప్పటికీ, ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా ఈ శరీరంలో మలం, మాంసం, రక్తం, చీము, నెత్రుతో ఉన్నటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ ఆత్మని కూడా ఎవరూ కలుషితం చేయలేరు. అందుకని ఆత్మశుద్ధి అని చెప్పడమే మహాదోషం. ఆత్మశుద్ధి అని చెప్పకూడదు. ఆత్మ ఏమిటి, శుద్ధి ఏమిటి? ఆత్మ ఎప్పుడు పరిశుద్ధమే. అర్థమైందా? ఇప్పుడు యత్ర విశ్వం నిహితం భాతి శుభ్రం, ఎక్కడైతే ఈ ప్రపంచం అంతా కూడా ప్రకాశిస్తున్నదో ఏ బ్రహ్మంలో అయితే, ఆ బ్రహ్మాన్ని సహ వేద తత్ పరమం బ్రహ్మధామ. ఈ జ్ఞాని తెలుసుకుంటాట. ఏమని? ఏ బ్రహ్మంలో అయితే ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నదో ఆ బ్రహ్మాన్ని ఈ జ్ఞాని, ఏ జ్ఞాని? ఈ అక్షర విద్యని తెలుసుకున్నటువంటి జ్ఞాని తెలుసుకుంటాడు అని. ఎలా తెలుసుకుంటాడంటే, ఈ బ్రహ్మ ప్రపంచం మొత్తానికి ఆధారంగా తెలుసుకుంటాడు. ఈ ప్రపంచం అంతా కూడా ఆధేయం. అది నిహితం అంటే ఆధేయం. విశ్వం పరమం ధామ, పరమం ధామ అంటే ఏమిటి? ఆధారం అని అర్థం. ధామం అంటే ఏమిటి? స్థానం, నివాసం. ఈ ప్రపంచం మొత్తానికి ఉండడానికి ఆధారమైనటువంటిది ఏది అంటే బ్రహ్మం. చూడండి, మనం ఏమనుకుంటున్నాం? ఆ పరమాత్ముడు ఈ ప్రపంచంలో ఉన్నాడు అనుకుంటున్నాం మనం. ఉల్టా అన్నీ తప్పుగా చూస్తాం. మనం ఏం చేస్తాం? దేవుడు అంతటా ఉన్నాడు, దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడు, మా ఇంట్లో ఉన్నాడు, మీ ఇంట్లో ఉన్నాడు, అందరి దగ్గర ఉన్నాడు, అందరి మనసుల్లో ఉన్నాడు దేవుడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు అంటాం. చూసామో లేదో చెప్తాం కదా సహజంగా. అవన్నీ చిన్న వయసులో ఎల్కేజీ యూకేజీ పిల్లలు మాట్లాడే మాటలు. దేవుడు అక్కడ ఉండడం, ఇక్కడ ఉండడం ఏమిటి? అసలు అంతా కూడా దేవుళ్ళో ఉన్నారని చెప్పాలి కానీ కదా, ఎలా చెప్తారు? నీరు బుడగలో ఉంది, నీరు అలలో ఉంది. వినండి జాగ్రత్తగా. నీళ్ళు జలం, నీళ్ళు బుడగ అంటే తెలుసు కదా, బబుల్. నీళ్ళు ఈ బుడగలో కూడా ఉన్నాయండి, నీరు ఈ యొక్క అలలో కూడా ఉన్నదండి, నీరు ఈ ఐస్ క్రీమ్లో కూడా ఉందండి కదా, నీరు ఈ ఆవిరి రూపంలో కూడా ఉందండి. అది కరెక్టే, తప్పు కాదు. కానీ ఏది పర్ఫెక్ట్ రైట్ అంటే, ఈ బుడగ కూడా నీరే, ఈ యొక్క అల కూడా నీరే, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఈ బుడగ, అల, ఆవిరి, ఇవన్నీ కూడా, ఐస్ క్రీమ్, ఇవన్నీ ఎక్కడున్నాయి? నీళ్ళల్లో ఉన్నాయి, నీరులో ఉన్నాయి. అంతేగాని నీరు వీటిల్లో లేదు. ఎందుకండి నీరు వీటిట్లో లేదని ఎందుకు చెప్పాలి? ఎందుకంటే బుడగ అనే నామం రూపం ఉన్నా లేకపోయినా నీరు ఉంటుందా ఉండదా? అలా అనే నామరూపం లేకపోయినా నీరు ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఐస్ గడ్డ అంటాం చూసారా, ఐస్ గడ్డ, మంచు. మంచు అనే నామరూపం లేకపోయినా నీరు ఉంటుందా ఉండదా? ఉంటుంది. కానీ నీరు లేకుండా ఈ మంచు గడ్డ అనే పేరు ఉండగలదా? అల అనే పేరు ఉండగలదా? నీరు లేకుండా, నీరు లేకుండా ఈ బుడగ అనే పేరు ఉండగలదా? కాబట్టి ఇవన్నీ కూడా నీటిలోనే ఉన్నాయని చెప్పాలే కానీ నీరు వీటిలో ఉన్నదని చెప్పకూడదు. మొదట చెప్పింది కరెక్టే, పర్వాలే, కానీ ఈ విధంగా చెప్పాలి అసలు. అదేవిధంగా ప్రపంచం అంతటా దేవుడు వ్యాపించి ఉన్నాడని చెప్పకూడదు, ప్రపంచం అంతా దేవుళ్ళలో ఉందని చెప్పాలి. బయట చెప్పక్కర్లేదులేండి, మనకు అర్థం చేసుకోవడానికి. బయట వాళ్ళకి చెప్తే అర్థం కాదు. ఏమిటి పైత్యవాన అంటారు మనల్ని? వేదాంతం మనకు విషయం అర్థం కావాలంటే ఇంత ఆధారం, ఆధేయం ఏమిటని తెలుసుకోవాలి. ఆ పరమాత్ముడే ప్రపంచానికి ఆధారం. ఇది ఆధేయంగా ఉన్నది అంటే స్థానం అన్నమాట. ఈ ప్రపంచం మొత్తానికి స్థానం ఏమిటి, ఎక్కడ ఉన్నది అంటే ఆ పరబ్రహ్మంలో అని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నవాడే ఆత్మజ్ఞం అని అర్థం. అర్థమైందా? ఇలా తెలుసుకోవాలంటే కనీసం 20 సంవత్సరాలు చదవాలి శాస్త్రం. ఏదో 2 సంవత్సరాలు చదివి నేను కూడా మీ అందరికి ఉపన్యాసం చెప్తానండి అన్నాడు అనుకోండి, 2 సంవత్సరాలు చదివింది అంటే అట్లాగే ఉంటుంది మనకు టీ చెప్పేది కూడా. ఎంత కష్టం చెప్పడం అంటే, ఎన్నో సంవత్సరాలు చదివి ఆ అందులో లీనమైపోవాలి ఆ సబ్జెక్ట్లో చేసి దాన్ని. అందుకని మంత్ర ద్రష్టారహ అన్నారు, అది ఒక పరమ సత్యం, ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఫర్ దట్ పర్సన్ అనమాట, అంతేగాని నాట్ ఎ లిప్ మూమెంట్, నాట్ ఇట్ ఇస్ ఎ ప్రొఫెషన్ టు టీచ్ టు ఎర్న్ మనీ అన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఏదో నాలుగు ముక్కలు నేర్చుకుని వచ్చాడు కదా అని చెప్పి శ్లోకాలు చెప్తారు మంత్రాలు చదువుతారు గడగడ, అబ్బా ఎంత పండితుడండి అన్నాడు. ఏం పండితుడు, మంత్రాలు వచ్చినంత మాత్రం పండితుడైపోతాడా? అసలు విషయం తెలుసా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే బుద్ధిహీనులు మతిహీనులు అందరూ భ్రమింపజేయబడతారు. ఆలోచన పరులు ఎప్పుడు భ్రమింపజేయబడరు ఎవరి చేత కూడా. మనకు కనుక ఆలోచన లేకపోతే, మన ఆలోచన పరులను కాకపోతే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మోసం చేయగలరు మనల్ని ఏ విధంగానైనా, జ్ఞాపకం పెట్టుకోండి. అంతేగాని మోసం చేసేవాడి తప్పు కాదు, మోసగింపబడేవాడి తప్పు. ఎందుకు అవతల వాడని నిందించడం, వాడు మోసం చేశాడండి, వీడు మోసం చేశాడండి, ఎందుకు మోసం చేశాడు? తప్పు మన దగ్గర ఉందని మనం ఆలోచించుకోవద్దు. నీకు ఆలోచన లేకపోబట్టే కూడా మోసం చేశాడు కాబట్టి నీ తప్పు నువ్వు తెలుసుకో. అయ్యో నాకే బుద్ధి పనిచేయలేదండి అని చెప్పి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అంతేకాని వాళ్ళేదో మోసం చేశారు, వీళ్ళేదో మోసం చేశారు, ఎవరు ఎవరిని మోసం చేయరు. నువ్వు మోసగింపబడేటటువంటి ఆలోచన రహితుడు అయి ఉండబట్టి మోసం చేశాడు అయితే మాత్రం అండి, నేను ఆలోచన రహితుడిని అయితే మాత్రం మోసం చేయొచ్చు అన్నాడు అని తప్పించుకుంటాడు. నిందంతా అవతల వాళ్ళ మీద వేసి తను మాత్రం ఏ అంత అనుకుంటాడు. అందుకనే తన తప్పును ఒప్పుకోడు మనిషి. నాకు బుద్ధి ఆలోచన విషయం లేకపోబట్టే కదా మోసపోయినాను, ఎందుకు ఉండాలి నేనట్లా? ఆలోచన పరుణ్ణ ఎందుకు ఉండకూడదు? ఆలోచన పరుణ్ణి కావాలి, థింకింగ్ అన్నమాట. అందుకని వేదాంతం ఇక్కడ మనం చదివేది ఏంటంటే తల ఆడించడం కాదు. తప్పుగా అనుకోకండి, మన వాళ్ళు చెప్తాడు ఎందుకని గంగిరెద్దులా తలకాయ ఊపుతా ఉంటావాడు, చూసారా? గంగిరెద్దులా తలకాయ ఊపడం కాదు వేదాంత శాస్త్రం అంటే. ఇట్లా హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూత్ఫుల్ అనేటువంటిది, ఇట్ హ్యాస్ టు బి కన్విన్స్డ్ ఫ్యాక్ట్ ఫర్ మీ. అంటిల్ దట్ టైమ్ ఐ విల్ హ్యావ్ టు స్టడీ ఫ్రమ్ ద టీచర్. వేదాంతం అటువంటి వాళ్ళ కోసం ఇక్కడ. అంతేగాని ఆలోచన పరులకు మాత్రమే వేదాంతం. ఆలోచించని వాళ్ళకి వేదాంతం ఎక్కదు, వినాలని ఉండదు, విన్నా వంట పట్టదు, వేస్ట్ అన్నమాట. అందుకని కొన్ని సంవత్సరాల వరకు స్టూడెంట్స్ని ఆలోచన పరులు చేయడమే టీచర్ పని. ఎందుకంటే ఆలోచన పరులను చేస్తేనే కదా వాడు చెప్పే టీచింగ్ సార్థకం అవుతుంది. జాగ్రత్తగా వినండి, మీరు ఆలోచన పరులు కాకపోతే నేను చెప్పి యొక్క విద్య సార్థకం కాదు. ఎందుకంటే ఆలోచన పరులకు మాత్రమే ఇది అర్థమవుతుంది. మిమ్మల్ని ఆలోచింపజేయడం కూడా నా కర్తవ్యమే. నా కర్తవ్యం అంటే ఏమిటి? శాస్త్ర కర్తవ్యం. శాస్త్రం ఏం చేస్తుందంటే మనల్ని ఆలోచన పరులుగా చేస్తుంది. చేసిన తర్వాత ఆలోచింప చేయించి మన చేత, మన బుద్ధి చేత ఆలోచింప చేసి నువ్వు థింక్ చేయి. అంతేగాని తల ఆడించేవారు ఊరికి ఇట్లని ముందు ఆడించి పర్వాలేదు ఆహా ఓహో అని. 20 సంవత్సరాల తర్వాత కూడా ఆహా స్వామిని చెప్తున్నారు బ్రహ్మం ఎక్కడో ఉందని. అరే 20 సంవత్సరాల తర్వాత కూడా స్వామిని చెప్తున్నారు ఎక్కడో బ్రహ్మం ఉండడం ఏమిటి? పరమ సత్యం స్వామిని మీరు చెప్పింది, ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఫర్ మీ అని చెప్పొద్దు. 2 దశాబ్దాలు అయిపోయిన తర్వాత కూడా, అంటే మనంక అర్ధ దశాబ్దం కూడా కాలేదనుకోండి, చెప్తున్నా, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ ఆఫ్టర్ 2 డికేడ్స్. అందుకోసం ఇప్పుడు బీజం అన్నమాట ఇది, అర్థమైందా? అంతే మీకేదో ఇప్పుడే రేపే జ్ఞానం వచ్చేస్తుందని చెప్పి ఎక్స్పెక్టేషన్తో నేను చెప్పడం లేదు. 10 సంవత్సరాలకు వచ్చినా, 20 సంవత్సరాలకు వచ్చినా, ఈ జీవితం సమాప్తం అయిపోయిన లోపల ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, ఏదో ఒక రోజుకి వచ్చి తీరాలి. ఆ వచ్చే వరకు ఈ గురువు చెప్తూ ఉండాలి, ఆ శిష్యుడు వింటూ ఉండాలి. అలా చెప్పబట్టేనండి మన గురువులందరూ ఈ రోజుకి ఇలా చెప్పగలిగే వాళ్ళు మనకు ఉన్నారు గురువులు. వాళ్ళు కనుక అలా వాళ్ళ సమయాన్ని శక్తిని త్యాగం చేయకపోతే బ్రహ్మజ్ఞానం ఎలా వచ్చేదండి ఇంతవరకు? కాబట్టి యత్ర విశ్వం నిహితం భాతి శుభ్రం సహా వేద అన్నారు. ఇక్కడ వేద అంటే వేదం కాదు, ఎవరైతే తెలుసుకుంటారో అనేది. సహా ఆ పురుషుడు, హీ నోస్ అని అర్థం. వేద అంటే ఇక్కడ వెర్బ్ అనమాట, ఇది వెర్బ్. వేద అంటే తెలుసుకుంటాడు, విత్ టు నో. వేదహ అంటే నౌన్ అనమాట, నాలుగు వేదాలు వేదహ అంటే. ఇక్కడ వేద అంటే తెలుసుకుంటాడు, ఎవరైతే తెలుసుకుంటాడో. ఎలా ఏమని తెలుసుకుంటాడు? ఈ విశ్వం అంతా కూడా బ్రహ్మస్వరూపంలోనే ఉన్నది అని తెలుసుకుంటాడో. ఈ పరమం బ్రహ్మ ధామం, ఇది స్థానం. ఈ ప్రపంచం మొత్తానికి, సృష్టి మొత్తానికి బ్రహ్మం ఒక చోటు. స్థానం అంటే ఏమిటండి? ఈ శరీరానికి ఎవరండి చోటు ఇప్పుడు చెప్పండి, ఎవరి చోటు, ఎక్కడ స్థానం ఈ శరీరానికి? బ్రహ్మంలో. కాబట్టి ఈ శరీరం ఎందులో ఉందండి? బ్రహ్మంలో ఉంది. శరీరం లోపల ఉంది బ్రహ్మమే, బయట ఉంది బ్రహ్మమే. ఇది ఆలోచింపజేయడం అంటే, ఆలోచింపచేసేటట్లుగా టీచ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్. అంతేకాని నాకేదో తెలుసు మీరేదో వినండి అంటే అది కాదు. అందుకని ఎవ్రీ క్లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా ఇప్పుడు? కన్సిస్టెన్సీ. తే ధీరాహ, వాళ్ళు ఆలోచనాపరులు, వివేకవంతులు. ధీరాహ అంటే ఏమిటి? ధైర్యవంతులు. కండబలం ఉంది వాళ్ళు ధైర్యవంతులని కాదు. ధీరాహ అంటే వివేకవంతులు, తెలివిగలిగిన వాళ్ళు, తెలివిగల వాళ్ళు, ఆలోచనాపరులు. ఏది సత్యం ఏది అసత్యం అనేటువంటి ఆలోచించగలిగిన శక్తి కలవాళ్ళు అనేటువంటిది అర్థం. తే ధీరాహ, వాళ్ళు ఎవరండి? అకామహ, అకామహ అన్నారు. డిజైర్లెస్ వన్స్ అనమాట. వాళ్ళకి ప్రాపంచిక కోరికలన్నీ కోరుకోరు వాళ్ళు. అకామాహ ఉపాసతే, ఏ ఉపాసతే. ఈ రెండు మొదట చెప్పినటువంటి రెండు లైన్లు కూడా జ్ఞాని యొక్క స్వరూపం, లక్షణం. జ్ఞాని యొక్క లక్షణం ఏమిటి? జ్ఞాని యొక్క లక్షణం, ఈ ప్రపంచం సృష్టి అంతా కూడా బ్రహ్మంలోనే, ఆ పరమాత్మలోనే ఉన్నది అని తెలుసుకోవడం. అలా తెలుసుకున్న వాణ్ణి ఎవరైతే ఉపాసిస్తారో, అది రెండవ మూడవ లైన్. తే, ఏ పురుషం ఉపాసతే అకామాహ. పదవ శ్లోకంలో ముందు ముండకంలో చెప్పినటువంటి పదవ శ్లోకంలో ఏం చెప్పారు? ప్రాపంచిక విషయాలు కోరుకుండేవాళ్ళు వాళ్ళు. విభూతి, చందనం, కొంచెం విభూతి పెట్టండి, కొంచెం చందనం పెట్టండి, కుంకం పెట్టండి అని కోరుకుండేవాళ్ళు. ఆయన దగ్గరికి పోతే కొంచెం విభూతి పెడతాడండి, ఆయన దగ్గరికి పోతే కొంచెం మనకు మంత్ర జలం ఇస్తారు. వాళ్ళందరూ పదవ మంత్రంలో వాళ్ళు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఎవరు? అకామాహ, ఏమక్కర్లేదండి మాకు అన్నారు. వీ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఐఎమ్ నాట్ కమింగ్ హియర్ టు గెట్ విభూతి ఆర్ జలం, మంత్ర జలం ఆర్ పుష్పం, ఎనీథింగ్. అకామాహ ఎందుకంటే వాళ్ళకి దేని మీద కోరిక లేదు. జిజ్ఞాసులు, ముముక్షులు అని అర్థం. ఉపాసంతే, ఎవరైతే పూజ చేస్తారో. ఉపాసన అంటే వాళ్ళు అర్చన చేస్తారో ఆ జ్ఞానిని. సమీ అర్చన అంటే ఉపాసన అంటే ఇక్కడ ఏదో ఆ ఉపాసన అనుకోవాకండి. ఆ జ్ఞాని దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు ఈ జీవితానికి నాకు ఏ కోరికలు లేవండి, ప్రాపంచిక కోరికలు లేవు, నేను దేన్ని అడగడం లేదు, నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి అని చెప్పి ఆరు పాదాలు పట్టుకొని, ఈ జన్మకి నాకు మోక్షం కావాలి అని ఎవరైతే మనసు సంకల్పంతో వెళ్ళి ఆ గురువు దగ్గర వెళతారో వాది ఉపాసతే అన్నారు. ఏ ఉపాసతే అకామాహ, మరింకేం కోరుకోవడం లేదు. మా అబ్బాయి ఆరోగ్యం బాగుండాలి, మా అమ్మాయి ఆరోగ్యం బాగుండాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, మాకు మంచి అల్లుండి చూసి పెట్టండి, తొందరగా పెళ్లి అయితే చూడండి, మంచి ఇల్లు కట్టుకోవాలి, నేను వాస్తు బాగా చెప్పండి, జాతకం చూడండి, ఇట్లాంటివన్నీ ఉండవు. వీళ్ళు అకామాహ. ఒకటే గమ్యం, మీకు ఆత్మజ్ఞానం ఉంది అని చెప్పడు, చూస్తేనే తెలిసిపోతుంది మహాజ్ఞాని. అలా వెళ్ళి, నాకేమీ అక్కర్లేదండి ప్రపంచంలో, నేనేమీ అడగను మిమ్మల్ని అని చెప్పి, ఏమి అడగను అంటేనే చాలు గురువు గారికి తెలిసిపోతుంది, ఆహా వీడు జ్ఞానం పొందడానికి అర్హుడు అని. అంతే కదండి, గురుగారి దగ్గరికి పోయి కూర్చొని, ఏమండి మా అబ్బాయికి, మా అమ్మాయికి ఇదే చెప్తూ ఉంటాడు కదా, నాగదోషం ఉందన్నారు, ఆ దోషం ఉందన్నారు, ఏం చేయమంటారు? అట్లాంటి వాడికి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ చెప్పగలవండి. నాయన అది చెయ్యి, ఆ దోషం ఉంటా, ఈ గుడికి వెళ్ళిరా, ఇక్కడ నిమ్మకాయలు పెట్టు, అక్కడ నూనె పోయి, ఇక్కడ దీపారాధన చెయ్యని చెప్తామా లేదా? ఏ వ్యక్తికి చెప్తాం, ఏమండి నాకేం అక్కర్లేదండి, ఎవ్రీథింగ్ అని ఆయన, నాకు ఏ కోరికలు లేవు, మీ యొక్క దర్శనం మీరు చెప్పి ఆ ఒక్క సత్యమైనటువంటి ఏదైతే శాస్త్రవాక్యం ఉందో నాకు అది కావాలి అన్నాడు అనుకోండి, ఆహా వచ్చాడ్రా మంచి శిష్యుడు అని చెప్పి గురువు కూడా సంతోషం, మరికున్న జ్ఞానాన్ని అలా పంచుతారు. అంతేగాని వీళ్ళని ఎక్కువగా చూస్తారు వాళ్ళని తక్కువగా చూస్తారని కాదు. అర్థమైందే, మనం వెళ్ళి అడిగేదాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఈ శ్లోకం మంత్రం ఏం చెప్తుందంటే, ఇటువంటి రియల్ ముముక్షుస్ అన్నమాట. అందుకని మహాత్ముల దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ సాధ్యమైనంత వరకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అయ్యేటట్లు చూడండి అన్నీ అడుగుతుంటారు. అంతేగాని నా జ్ఞానం వచ్చేట్టు చెయ్యండి అని ఎవరు అడుగుతున్నారు? చాలా తక్కువ. కొంతమంది ప్రపంచిక విషయాలు అడుగుతారు, కొంతమంది అడగరు, మనసులో పెట్టుకుని వెళతారు. రెండు రకాలు ఉన్నారు. అంతేగాని నాకు జ్ఞానం కావాలి, మోక్షం వచ్చేట్లు చేయండి ఈ జీవితంలో అని చెప్పి మనస్సంకల్పంతో ఎంతమంది వెళుతున్నారు చెప్పండి? మన క్లాసుకే తీసుకున్నాం, ఎంతమంది ఈ క్లాసుకి నేను ఈ జన్మలో మోక్షం పొందాలి అనే సంకల్పంతో వచ్చామని చెప్పండి? మనమే బయటికి చెప్పొద్దులేండి, చెప్తున్నా ఉదాహరణకి, ఈ జన్మలో నేను మోక్షం పొందాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి, సాక్షాత్కారాన్ని పొందాలి అనే సంకల్పంతో ఎంతమంది రాగలుగుతున్నారు క్లాసులకి? గుంపులు గుంపులుగా వెళ్తారు వేదాంతం క్లాసులకి, ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఉన్నాడు అంటే ఆ వ్యక్తికి ఆ గురువు కనుక సరి అయిన గురువు అయితే జ్ఞానం వచ్చి తీరుతుంది. సరే, అక్కడేమో భూతి కామాహ, ఇక్కడేమో అకామాహ. అర్థమైందా? అక్కడ భూతి కామాహ అంటే చందనం విభూతి ఇవన్నీ అనమాట, ఇక్కడ అకామాహ అంటే ఎటువంటి కోరికలు ఉండవు వీళ్ళకి. ఎప్పుడు శాస్త్రం వినడం 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 అదే ఆశ. పురుషం అతివర్తంతి ఏతత్ శుక్రం. అలా వెళ్ళి అకాములైనటువంటి వాళ్ళు ఎవరైతే ఆ జ్ఞానిని ఉపాసిస్తారో ఆలోచనాపరులు, ఏమిటండి ప్రయోజనం? నాలుగో లైన్లు చెప్తున్నది ప్రయోజనం. తే శుక్రం ఏతత్ అతివర్తంతి అకామాహ. వీళ్ళు పునర్జన్మ నుంచి బయటపడతారు. అకాములైనటువంటి వాళ్ళు ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర చదవడం వల్ల వీళ్ళు కూడా పునర్జన్మ నుంచి బయటపడతారు. శుక్రం అంటే ఇక్కడ మనుష్య బీజం అని అర్థం, లిటరల్ మీనింగ్. అన్నాత్ రేతః రేతసః పురుషః. రేతస్సు వల్లనే కదా పురుషుడు జీవుడు పుడతాడు. ఆ రేతస్సు ఎలా వచ్చింది? అన్నం వల్ల వచ్చింది. శుక్రం అంటాం దాన్ని. కానీ ఇక్కడ లిటరల్ మీనింగ్ ఏమిటి మనం తీసుకు కాంటెక్చువల్ మీనింగ్, రీబర్త్ అనమాట, పునర్జన్మ ఉండదు అని అర్థం. ఏత శుక్రం అతివర్తంతి, దాన్ని దాటిపోతాడు అని అర్థం. పునర్జన్మ ఉండదు, మళ్ళీ జనన మరణాల చక్రంలో పడడు అని అర్థం. అది మీనింగ్, జనన మరణ చక్రంలో పడడు అని చెప్తున్నాడు. అతివర్తంతి గో బియాండ్ ఏ ఉపాసతే పురుషం. ఈ పురుషం అంటే ఈ ఆత్మజ్ఞానిని ఎవరైతే పూజ చేస్తారో, పూజ చేస్తారంటే ఇట్లా వచ్చి వింటారో అని అర్థం అండి. పూజ చెయ్యొద్దని కాదు, ఒక పుష్పం కాళ్ళ దగ్గర ఇస్తే తప్పులేదు, కాళ్ళు కడిగితే తప్పులేదు. నిజమైన పూజ అంటే ఏమిటండి? ఇప్పుడు ఉపాసన అంటే అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, స్వామిని మిమ్మల్ని తలుచుకుంటామండి పొద్దున్నే లేవంగానే అన్నాడు. ఎవరే తలుచుకుంటే మంచిదే, కానీ క్లాసుకు రాకుండా ఇంట్లో కూర్చొని తలుచుకుంటే ఏం ప్రయోజనం కదా? ఉపాసతే అంటే అలా తప్పుగా మనం దాన్ని లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. స్వామిని ఎక్కడ మాట్లాడుతుంటే ఆ వాక్కులో నుంచి వచ్చే శాస్త్రాన్ని నేను వినాలి అనేటువంటిది ఉపాసన అండి. శాస్త్రం ప్రకారం అది ఉపాసన అంటే. తర్వాత మంత్రం, రెండవ మంత్రం. కామాన్య కామయతే మన్యమానః స కామభిర్జాయతే తత్ర తత్ర పర్యాప్త కామస్య కృతాత్మనస్తు
ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః.
ఈ మంత్రంలో ఏం చెప్తున్నారంటే, మొదటి రెండు లైన్లలో ఎవరెవరు ఏ ఏ కోరికలు కోరుకుంటే వారు వారు ఆ కోరికలను పొందుతారు అది అర్థం. యం యం లోకం ప్రార్థయంతే, యం యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కళైవరం తం తమేవైతి కౌంతేయ తదా తద్భావ భావిత అని మనం భగవద్గీతలో చూసాం 8వ అధ్యాయంలో. ఎవరెవరు ఏ ఏ కోరికలతో ఈ శరీరాన్ని వదిలిపెడతారో వాళ్ళు ఆ కోరికల్ని పొందడానికి ఆ శరీరాన్ని పొందుతారు వచ్చే జన్మలో అన్నారు. అందుకని జాగ్రత్తగా ఉండండి, మనం ఏది ఆలోచిస్తే అదే వాక్కు రూపంలో వస్తుంది. ఏది వాక్కు రూపంలో వస్తుందో అదే మన పనిలో కూడా తెలుస్తుంది. ఏదైతే మనం చేస్తూ ఉంటామో క్రియలు అవే మన అలవాట్లు అయిపోతాయి. ఏ అలవాట్లు అయిపోతాయి అదే మన యొక్క శీలాన్ని నిర్ణయిస్తుంది, మన క్యారెక్టర్ని. ఇంగ్లీష్లో చెప్పాను కదా ఒకసారి, గుర్తుందా దీనికి? వాచ్ యువర్ థాట్స్ దే విల్ బికమ్ యువర్ వర్డ్స్. వాచ్ యువర్ వర్డ్స్ దే విల్ బికమ్ యువర్ యాక్షన్స్. వాచ్ యువర్ యాక్షన్స్ దే విల్ బికమ్ యువర్ హ్యాబిట్స్. వాచ్ యువర్ హ్యాబిట్స్ దే విల్ బికమ్ యువర్ క్యారెక్టర్. వాచ్ యువర్ క్యారెక్టర్ ఇట్ విల్ బికమ్ యువర్ డెస్టినీ. అర్థమైందా? మనం ఏదేది ఆలోచిస్తామో ఏదేది పొందాలని కోరుకుంటామో అదేది దానికి తగినట్లుగా శరీరాన్ని పొందుతాడు మనిషి. అది మొదటి రెండు లైన్ల అర్థం. కామాన్యః కామయతే మన్యమానః. కామాః అంటే కామాన్యః అంటే కోరికలు కలిగిన వాళ్ళు అని. యః అంటే ఎవరు. యః కామాన్ కామయతే, కామాన్యః ఉంది కదా, కామాన్ యః. యః అంటే ఎవరు కామాన్ కోరికలను మన్యమానః తలపోస్తూ ఉంటాడో, ఎప్పుడు చింతన చేస్తూ ఉంటాడో, ఆలోచిస్తూ ఉంటాడో, అది పొందాలి, ఇది పొందాలి, ఇది కావాలి, అది కావాలని కోరుకుంటాడు కదా. కామాన్య మన్యమానః మనసులో చింతన చేస్తూ ఉంటాడో ఆ కోరికలను పొందాలని, కామయతే అవి పొందాలని కోరుకుంటాడో మనసులో, ఇది పొంది తీరాలండి నేను, ఇది కావాల్సిందేనండి నాకు. పిల్లల్లాగానే పిల్లలు చూడండి, చిన్నపిల్లలు ఇది కావాలంటే నాకు ఇచ్చి తీరితే కానీ నేను వదలనంటాడు. మనిషికి కూడా అంతే, కోరిక అనేది అంత బలమైనటువంటిది, అది పూర్తి అయ్యే వరకు వీటికి నిద్ర పట్టదు. ఏమంటే ఇల్లు కట్టి తీరాలండి, ఇల్లు కట్టి తీరాలి, అది ప్లాన్ ఉంటుందన్నమాట. ఇలా కట్టాలి, ఇలా డిజైన్ ఉండాలి, ఇంత గ్రౌండ్, ఇంత పార్క్, ఇంత గార్డెనింగ్, ఇదంతా అంత కలగంటూ ఉంటాడనమాట. ఆ ఇల్లు కట్టే వరకు ఇంక ఏమీ కనపడదు ప్రపంచంలో. అలాగే అమ్మాయికి పెళ్లి చేయాలి, అమ్మాయికి పెళ్లి చేయాలి, అమ్మాయికి పెళ్లి చేయాలి, అబ్బాయికి అమెరికా పంపించాలి, అమెరికా పంపించాలి, అమెరికా పంపించాలి. ఈ లోపల వీడికి 70 ఏళ్ళు వచ్చేస్తే 60 ఏళ్ళు, అప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాడు నొప్పి తలనొప్పితో వస్తాడు, అయిపోతుంది అప్పటికి మనిషి పని. అది కామాన్ కామయతే యహ, ఎవరైతే ఏ ఏ కోరికలైతే కోరుకుంటాడో ఆ కోరికలు పూర్తి చేయాలని కోరుకుంటాడో, కామాన్యః కామయతే మన్యమానః తలపోస్తూ ఉంటాడు ఎప్పుడు, దాన్నే చింతన చేస్తుంటాడు. మీరు ఎన్నైనా చెప్పండి, క్లాసులో కూర్చునే ఉంటాం, మన అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతుంది మనిషి కదా, అమ్మాయి దగ్గరికి వెళుతుంది, లేకపోతే భార్య ఇక్కడ కూర్చొని ఉంటే భర్త మీరికి వెళుతుంది, భర్త కనుక ఇక్కడ ఉంటే భార్య ఇరికి వెళుతుంది, ఇద్దరు కనుక ఉంటే ఇంత క్లాసులో పిల్లల దగ్గరికి వెళుతుంది. మనస్సు అది అట్లా చేస్తుంది అన్నమాట. సహా కామభిరి జాయతే తత్ర తత్ర, అక్కడక్కడికి ఆ కామభి ఆ ఎవరైతే ఆ కోరికలు కోరుకుంటారో వాటిని పొందాలని కోరుకుంటారో, కామై ఆ కోరికలతో అక్కడికి వెళతాడు అని. అంటే ఏమిటి, ఈ సూక్ష్మ శరీరం ఇందులో వదిలిపెట్టినప్పటికీ కూడా ఆ కోరిక ఉంటుంది కదా, ఆ కోరికతోనే ఈ సూక్ష్మ శరీరం ప్రయాణం చేస్తుంది. ప్రయాణం చేస్తుంది కామై తత్ర తత్ర గచ్చతే, అక్కడికి వెళ్ళి ఆ శరీరంలో ఉండి ఇంకా మళ్ళీ అనుభవిస్తూ ఉంటాడు. అనుభవి రాజా అనుభవి అన్న, కష్టమో సుఖమో అనుభవించి తీరాలి కదా, ఎందుకంటే పూర్వజన్మలో కోరుకున్నాం. అది ఇప్పుడు మనం అనుభవించేవన్నీ కూడా పూర్వజన్మలో కోరుకున్నటువంటివే, అందుకనే ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. అర్థమైందా? అడు కామభిహి జాయతే అన్నారు. కామభిహి అనేది ఛాందస ప్రయోగం, దాన్ని కామైహి అన్నారు. ఆ కోరికలతో అక్కడెక్కడికి ఆ కోరిక తీరాలంటే ఫలానా వాతావరణం ఫలానా చోట ఈ జీవుడు ఆ శరీరాన్ని తీసుకోవాలి. అర్థమైందా? అమెరికాలో పుట్టాలో, ఆఫ్రికాలో పుట్టాలో, ఆస్ట్రేలియాలో పుట్టాలో, ఇండియాలో పుట్టాలో, ఎక్కడ పుడితే ఆ కోరిక వీడికి తీరుతుంది. ఏ శరీరంలో పుడితే, బఫెలో గాడిద రూపంలోనా? అందుకనే చూడండి, భరతుడు ఆ జింకను గురించి ఆలోచించి ఆలోచించి జింక అయిపోయినాడు తర్వాత జన్మలో. చూసారా, ఆ జింకను పెంచుకున్నాడు, ఆశ్రమం కట్టుకొని సన్యాసిగా ఉన్నవాడు. ఆ జింక ఎందుకండి? ఆ జింకని చూసేసరికి అది కొంచెం దాని మీద మమకారం కలిగింది. తెలుసా భరతుడు కదా, అది కూడా తెలియకపోతే కష్టం. ఎందుకు నువ్వు కొన్ని కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. ఆ జింక గురించి ఆలోచిస్తూ 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 శరీరం విడిచిపెట్టాడు. నెక్స్ట్ జన్మ ఏమైపోయినాడు? జింక అయిపోయినాడు. చేసినటువంటి తపస్సు, వ్రతం, శక్తి అంతా పోయింది. అంటే ఏమిటి, ఇప్పుడు చెప్పిన ముండక ఉపనిషత్తు చెప్పిన మాట కరెక్టా కాదా చెప్పండి? తత్ర తత్ర జాయతే కామై అన్నాడు. జింక ఆలోచనతోనే చనిపోయాడు. అయ్యో ఆ జింక రాలేదే, జింక రాలేదే, ఎక్కడికి అయిపోయిందో, ఎక్కడికి పోయిందో, ఏమైందో అని చెప్పి శరీరాన్ని వదిలిపెట్టాడు. ఆ దిగులతోనే చనిపోయినాడు సగం. ఆ దిగులతో ఎప్పుడైతే పోయినాడు, ఆ సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది? జింక 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 అంటూనే ఉంది. జింక శరీరంలో చేరిపోయింది. తత్ర తత్ర కామై జాయతే అన్నాడు. ఇదేనండి మన లాట్ కూడా. అందుకని ప్రతిరోజు మన శాస్త్రం వింటూ నేను అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అన్నానంటే, ఈ శరీరం వదిలిపెట్టేటప్పుడు అహం బ్రహ్మన్ అన్నామంటే చాలు, పునర్జన్మ ఉండదు. ఇప్పుడంతా టీవీ చూస్తూ, సినిమాలు చూస్తూ, కంప్యూటర్ దగ్గర కూర్చొని అక్కడికి పోయి ఇక్కడికి పోయి ఇన్ని చేస్తూ ఉంటే టక్కన లైఫ్ లాంగ్ ఎండ్ ఆఫ్ ద లైఫ్లో అహం బ్రహ్మాస్మి అంటే వస్తుందా ఏమిటి మరి? అందుకని ఎందుకని ఈ వ్యక్తి ఇంకొక వ్యక్తి ఎవరు, ఈ కోరికను ఉన్నవాడు అక్కడెక్కడికి వెళ్ళి ఆయా శరీరాలు పొందుతాడు. కానీ అకామహ ఈ కోరికలు లేనివాడు ఏం చేశాడు, పర్యాప్త కామస్య కృతాత్మనస్తు ఇహ ఏవ సర్వే ప్రవిలీయంతి కామాహ. ఇంకొక వ్యక్తి ఎవరు, ఏం అక్కర్లేదు అనుకునేవాడు, నాకే కోరికలు లేవండి, ఈ జన్మలో ఈ యొక్క శరీరంలో జన్మని నేను సార్థకం చేసుకోవాలి అని కోరుకుంటాడు, మోక్షాన్ని పొందాలని కోరుకుంటాడు. పర్యాప్త కామహ అన్నాడు. అంటే పరి సమంతత ఆప్తాహ కామాహ యస్య సహా పర్యాప్త కామస్య. ఎవరికైతే అన్ని కోరికలు తీరిపోయినాయో, ఏ కోరికలు లేవో అతనికి అన్నాడు. ఏమండి అన్ని కోరికలు తీరడం అనేది లేదండి అన్నాడు. పుట్టు మళ్ళీ ఇంకా జన్మ తీసుకో అన్నాడు. ఈ కోరికలన్నీ ఎన్ని తీరినా ఎన్ని చేసినా వీడివి పుడుతూనే ఉంటాయి. ఒకటి తీరేటప్పుడు 10 పుడుతూ ఉంటాయి. కాబట్టి దీనికి లిమిటేషనే ఉండదు. అందుకని పర్యాప్త కామస్య కృతాత్మనస్తు. కృతాత్మన అంటే అన్ని వేళలందు ఆత్మకామ అంటే ఆత్మలోనే కోరిక కలిగి ఉండడం వల్ల కృతాత్మనస్తు ఇహ ఏవా ఇక్కడే అన్నీ ప్రవిలీయంతే కామాహ ఇక్కడే పూర్తయిపోతాయి ఆ కోరికలన్నీ. ఇంకా చాలా నిగూఢమైనటువంటి మీ అర్థం ఉంది ఇందులో, అది వచ్చే వారం చెప్తాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.